ఒకటి రెండు వచనాలు చదవండి.
మేడం ప్రైజ్లాడు మేడం.
ప్రైజ్లాడు బ్రదర్.
మత్తయి సువార్త 19:1-2 వాక్యాన్ని ధ్యానించగలం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలియా నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహు జనసమూహములు ఆయన్ను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. ఆమేన్.
కృపా బెనర్జీ సిస్టర్ 3:5-5 వచనాలు.
పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియో, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియో మీరు చదవలేదా?
6-7 వచనాలు సుసన్న సిస్టర్.
కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగుగా.
8-9 వచనాలు రేఖ సిస్టర్.
ప్రైజ్లాడ్ సిస్టర్. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చెను, గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారం చేయిచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారం చేయిచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్.
వందనాలు సిస్టర్. 10-11 లేయల్ సిస్టర్.
ప్రైజ్లాడ్ మేడం. ఆయన శిష్యులు భార్య భర్తలకుండు సంబంధం హిట్టిదైతే పెళ్లి చేసుకున్నకు ఉత్తం కాదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరారు. ఆమేన్.
ప్రైజ్లాడ్ సిస్టర్. 12 వచనం ఇసాక్ బ్రదర్.
ప్రైజ్లాడ్ సిస్టర్. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు? మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు? పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను.
13-15 జూలీ సిస్టర్.
మేడం ప్రైజ్లాడ్ మేడం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ప్రైజ్ లార్డ్ మేడం.
సిస్టర్ వాక్య భాగం చదివినటువంటి 7 మంది సభ్యులకు కూడా ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు మన బైబిల్ స్టడీ మేలుకరంగా ఆరోగ్యకరంగా జరిగేటట్లు అందరు కూడా టీం అందరూ కూడా యాక్టివ్ గా పాల్గొనేటట్లు నిలబడి బైబిల్ స్టడీని లీడ్ చేయబోతున్నటువంటి మహేష్ అన్నను బట్టి ఒకరి సమయం తీసుకుని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. స్టడీ టీం నుంచి తీసుకోండి సిస్టర్.
అందరికి వందనాలండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. హిమోదయకాల సమయంలో నీ పరిశుద్ధ పాద సన్నిధిలో కూడుకుని అయ్యా, నీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించే కృపను ధాన్యతను భాగ్యమును మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా ప్రభా, కేవలం మేము బట్టి వారము అయ్యా, నీ ఆత్మ సహాయం అడుగుతూ ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్య ఉండి మాకు సహాయం చేయండి. ఏ ఉద్దేశంతో ప్రభా మీరు ఆ లేఖనాలను రాయించారో ఆ ఉద్దేశాన్ని మేము గ్రహించగలుగుటకు, వాటిని అనుసరించి జీవించి ఫలించగలుగుటకు చాలంత కృపను అనుగ్రహించండి. అయ్యా టీమ్ మెంబర్స్ గా ఉన్న మాకందరికీ కూడా ప్రభా నీ కృపను అనుగ్రహించండి. నడిపిస్తున్న దాసుడు మహేష్ అందుకు ప్రభా చాలంత కృపను అనుగ్రహించండి. ఈ సమయాన్ని దీవించి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభా ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వదకరంగా మీరు మారుస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ చిన్ని కొద్ది మనవి మా ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకను పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమె సిస్టర్ వందనాలు.
ఇప్పుడు మన మధ్య మహేష్ అని ఉన్నారు, ఆమెకి సమయాన్ని ఇస్తున్నా. అన్న వందనాలు అన్న.
అమ్మా వందనా, నా వాయిస్ వస్తుందమ్మా?
అన్న క్లియర్ అన్న.
ఓకే అన్న, థ్యాంక్స్. అందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామంలో ఉదయకాలపు బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన మా కోఆర్డినేటర్లకి, ట్రైనింగ్ టీమ్ సభ్యులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకు చక్కగా లీడ్ చేసిన సోదరి నిర్మా సిఐ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పార్టిసిపెంట్స్ కి అందరు కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, తప్పకుండా మీరు కూడా బైబిల్ స్టడీలో మాట్లాడొచ్చు. చాట్ బాక్స్ ద్వారా మీరు మాట్లాడడానికి అవకాశం ఉందని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సమయంలో మనం బైబిల్ స్టడీ నియమాల ప్రకారంగా మీరు స్పష్టంగా వాక్యాన్ని చదివారు, అభినందనలు. ఆ చదివిన వాక్యాన్ని సొంత మాటల్లో మీరు మాట్లాడాలి, చదివిన వాక్యాన్ని సొంత మాటల్లో వివరించాలి. ఒకటి రెండు వచనాలు ఏఎస్ఐ యువరాజు గారు.
సార్ ప్రైజ్లాడు సార్.
ప్రైజ్లాడు కదా.
యేసు ప్రభు గలీలయలో మాట్లాడిన దాన్ని పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి యోర్దాను ప్రక్కనున్న యూదయ ప్రాంతములకు ఆ గ్రామానికి వచ్చాడు. అక్కడ ఎక్కువ జనాలు ఆయన దగ్గరకు రాగా అక్కడ వారిని బాగు చేసినట్లు ఉన్నది సార్. ప్రైజ్లాడు.
రైట్ కదా, థ్యాంక్ యూ. తర్వాత సొంత మాటల్లో మాట్లాడడం అయిపోయిన తర్వాత కరెక్షన్స్ ఉంటే చెప్పమంటాం. అందుకోసం మీ వాక్యాన్ని మీరు సొంత మాటల్లో చెప్పడమే కాకుండా పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు అబ్జర్వేషన్ చేయగలిగితే, వాళ్ళు ఏదైనా వదిలేసినా ఏదైనా కలిపినా అక్కడ ఉన్న దానికి బదులు వేరేది చెప్పినా మీరు వారిని సరిచేయడం అలా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దాన్ని కూడా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. 3-5 వచనాలు సోదరి కృపా బెనర్జీ, ట్రైనింగ్ టీమ్.
ప్రైజ్లాడమ్మా.
ప్రైజ్లాడమ్మా.
అయితే పరిసయ్యులు ఆయనని శోధించాలనుకుని యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, ఏ కారణం చేతనైనా పురుషుడు ఆయన భార్యను వదిలిపెట్టడం న్యాయమేనా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు వారు ఏమంటారంటే, సృష్టించిన ఆయన దేవుడు వాళ్ళని ఫస్ట్ నుంచి అంటే సృష్టించినప్పుడు పురుషుని గాను స్త్రీ గాను సృష్టించారు. ఇందు నిమిత్తమే పురుషుడు వాళ్ళ పేరెంట్స్ ను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి భార్యను హత్తుకుంటారు, వారిద్దరు ఏక శరీరముగా ఉంటారని ఆల్రెడీ మీకు రాసింది కదా, అది మీరు చదవలేదా అని అన్నారన్న. థ్యాంక్ యూ.
రైట్ అమ్మా. 6-7 వచనాలు సోదరి సుసన్న.
ఉన్నానన్నా దాన్ని కొనసాగింపుగానే ప్రభు వారు చెప్తున్నారు, కాబట్టి వారిగా ఇద్దరు కారు కానీ ఒక శరీరం అవుతారు, కాబట్టి దేవుడు జతపరచిన వారిని ఏ మనుషులు వేరు చేయకూడదని వారికి చెప్పారు. అప్పుడు పరిసయ్యలో అలాంటప్పుడు ఒక వ్యక్తి తన భార్యకు విడాకుల ధృవీకరణ పత్రం ఇచ్చి ఆమెను విడిచిపెట్టవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించారు వారు ఆయన అడిగారు.
8-9 వచనాలు ఉమెన్ పిసి రేఖ, చిత్తూరు ఉమెన్ కోఆర్డినేటర్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
అమ్మా ప్రైజ్ లార్డ్.
యేసు వారి కఠినమైన మనస్సును బట్టి మీ బార్లను విడాకులు ఇవ్వవచ్చని మోసే చెప్పాడు, అది అప్పటి నుంచి జరగలేదు. వ్యభిచారం తప్ప మరి ఏ కారణం చేతనైనను భార్యకు విడాకులు ఇవ్వకూడదు. అట్లా విడాకులు ఇచ్చిన ఆమెను పెళ్లి చేసుకున్న వాడు కూడా వ్యభిచారం చేసినట్లు ఉన్నారు.
రైట్ అమ్మా. 10-11 వచనాలు సోదరి లేయ, చిత్తూరు మెడికల్ కోఆర్డినేటర్.
ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ అమ్మా.
ఇక్కడ యేసయ్య శిష్యులు తేలిగ్గా విడాకులు తీసుకున్న సదుపాయాన్ని బట్టి ధైర్యంగా వివాహం చేసుకోవాలని, వివాహాన్ని సంహించిన వారిని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. వివాహం గురించి వారికి ఉన్న చులకనను భావాన్ని సర్దిద్దాలని. క్రీస్తు శిష్యులు కాని వారు క్రీస్తు శిష్యులైనట్లుగానే ఈ రీతిగానే ప్రవర్తించని చూస్తే లాభం లేదు. క్రీస్తు చెప్పిన సూత్రాన్ని అన్ని సూత్రాల కన్నా శ్రేష్టమైనవి. అవి ఆయన ప్రజలకే పరిమితం, ఇతరులకు ఆయన శిష్యులు కానందువలన అది కలిగే ఫలితాలు అనుభవిస్తారు.
మీరేం చెప్పారో తెలియదు కానీ మేము అడిగింది మాత్రం అక్కడ చదివిన వాక్యాన్ని మీ చిత్తూరు భాషలో చెప్పండి అన్నాం. మీరు సజీవ వాహిని కామెంట్ చదివినట్టు అనిపించింది. సొంత మాటలో చెప్పారు 10-11 వచనాలు. అక్కడున్న వాక్యాన్ని మీ సొంత మాటలో చెప్పాలి, మళ్ళా చెప్పండి.
యేసయ్య గారి శిష్యులు భార్య భర్తలకు సంబంధము ఇలాంటిదైతే పెళ్లి చేసుకునట మంచిదేనా అని ఆయనతో అడుగుతారు సార్. అందుకు యేసయ్య అనుగ్రహం నొందిన వారికే తప్ప మరి ఎవరికి ఈ మాట అర్థం కాదని చెప్తారు.
అంతే అంతే, సొలభాషలు చెప్పడం అంటే అంతే. 12 సోదరుడు ఐజాక్ ట్రైనింగ్ టీమ్.
ప్రైజ్ లార్డ్ సార్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు 3 రకాలైనటువంటి నపుంసకులు చెప్తున్నారు సార్. ఒకటేమో తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టారు. 2 రకం వచ్చేసి మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వ్యక్తులు ఉన్నారు. 3 రకం వచ్చేసి పరలోక రాజ్యం కోసమే తమను తాము నపుంసకులుగా చేసుకున్న 3 రకాలైనటువంటి మనుషుల్ని గురించి ప్రభు ప్రస్తావించారు సార్. ఈ మాటని అంగీకరించగలిగినటువంటి మనసు ఉంటే అంగీకరించండి ప్రభు చెప్పారు సార్. ప్రైజ్ లార్డ్.
13-15 వచనాలు సోదరి జూలీ చిత్తూరు ఉమెన్ కోఆర్డినేట్.
ప్రైజ్ లార్డ్ సార్. యేసు దగ్గరకు చిన్నపిల్లలను తీసుకొచ్చినప్పుడు శిష్యులు వారిని అడ్డుకుంటారు. యేసు చిన్నపిల్లలను ఆటంకపరచొద్దండి, నా యద్దకు తీసుకురండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వాళ్ళ మీద చేతులు ఉంచుతారు. అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు. ప్రైజ్ లార్డ్ సార్.
ఎస్ అమ్మా. 7 టీమ్ లో 7 స్పష్టంగా వాక్యాన్ని చదివారు, సొంత మాటలో కూడా చెప్పగలిగారు. నేను మళ్ళా ట్రైనింగ్ టీం వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది సోదరి అసిస్టెంట్ బైబిల్ స్టడీ లీడర్ చూడమ్మా, ట్రైనింగ్ టీం ఉన్న 7 3 వచ్చి ట్రైనింగ్ టీం వాళ్ళు వచ్చి పడ్డారు. కేవలం 4 కోఆర్డినేట్లు వచ్చారు. ఎక్కువ మంది కోఆర్డినేట్లు కవర్ అవ్వాలి. మీరు ఎక్కువ మంది ట్రైనింగ్ టీం వాళ్ళు ఉంటే ఎప్పటికీ లీడర్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిచ్చేది చాలా లేట్ అయిపోతుంది. ఇద్దరు మించి పెట్టకుండా చూడండి.
సబ్మిషన్ అన్నా యాక్చువల్లీ శోభా సిస్టర్ టీచర్స్ సహవాసం నుంచి జాయిన్ అవ్వాలి. సిస్టర్ జాయిన్ అవ్వలేదు, ఆల్టర్నేటివ్ గా సుసన్న సిస్టర్ పెట్టుకున్నా.
అదే ఆవిడ జాయిన్ అవ్వకపోతే ఇంకొకరు కోఆర్డినేటర్ తీసుకున్నా బాగుంటది ఏమో. లేకపోతే నువ్వు ఎలాగా ట్రైనింగ్ టీం నుంచి ఉన్నావు, ఇంకొకడు ఉంటే సరిపోద్ది. 6 వాళ్ళని తీసుకుంటే లాస్ట్ మూమెంట్ లో వేరే వాళ్ళు మార్చుకున్నా పర్లే. ఇప్పుడు ఏమైంది, నీతో కలిపి 4 ట్రైనింగ్ టీం వాళ్ళు అయిపోయారు, 3 ఏమో కోఆర్డినేటర్లు అయ్యారు. సరే మనం ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసేది సొంత మాటలో చెప్పారు 4 పాయింట్. తర్వాత పాయింట్ అభ్యంతరాలు ఉంటే చెప్పాలి. చదివిన వారు సొంత మాటలో చెప్పిన తర్వాత వాటిలో ఏమైనా అభ్యంతరాలు, అభ్యంతరాలు అన్న మాట దగ్గర ఏమైనా కలిపినా తీసేసినా ఇష్టం చేసినా అవి మీరు చెప్పగలిగితే వారు గ్రహించుకోగలుగుతారు. నేను మాట్లాడుతున్నప్పుడు ఈ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, నాకు తెలియకుండానే నేను ఈ మిస్టేక్లు చేస్తున్నాను అని వాళ్ళు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్ కూడా మీరు చాట్ బాక్స్ లో మీ అభ్యంతరాలు తప్పకుండా తెలియజేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఏమైనా మాట్లాడతారా స్టడీ టీం వాళ్ళు, పక్క వాళ్ళు వచ్చిన వాళ్ళు అభ్యంతరాలు ఏమైనా చెప్తారా? ఈ చాట్ బాక్స్ లో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో అన్నది మీరు మాట్లాడాలి. కనీసం ఏ వచనమో కూడా మీరు మాట్లాడాలి. ఆ రెండు మాట్లాడకపోతే మేము ఎవరిని క్రాస్ చేయాలో అర్థం కాదు. అది ఎవరి కోసం మీరు మాట్లాడతారు, కనెక్షన్ ఉండదు. అందుకోసం మీరు ఏ వచనమో అన్నది మీరు మెడిసిన్ చేస్తే ఆ వచ్చిన వాళ్ళు మేము అది సరి చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఒకటి రెండు వచనాల నుంచి సందీప్ మాట్లాడుతున్నాడు. సో అక్కడ దగ్గరికి వచ్చారు అన్నారు, దగ్గరికి రావడం కాదు వెంబడించారు అని మాట్లాడుతున్నారు. ఆయన వెంబడింపగా అన్న మాట మాట్లాడుతున్నారు, దగ్గరికి వచ్చారు అన్నారు. దగ్గరికి రావడం వెంబడించడం ఆ రెండు ఒకటి కాదు అని తను అంటాడు. బాగుంది. తర్వాత
ఎనిమిదో వచనం నుంచి సిస్టర్ చెప్పారన్న, ఏమనంటే అప్పటి నుండి అట్లాగ జరగలేదన్నారు. కానీ అప్పటి నుండి కాదు, ఆది నుంచి అంటే ప్రభు సృష్టి చేసినప్పటి నుంచి భార్యాభర్తలు విడిపోవడం ఆయన ఉద్దేశంలో లేదని ఫస్ట్ నుంచి అన్న సెన్స్ లో చెప్పారన్న సిస్టర్, అది మిస్ అయ్యారన్న.
గుడ్ అబ్జర్వేషన్. ఎనిమిదో వచనం ఉమెన్ పిసి రేఖ తను చెప్పిన దాంట్లో అప్పటి నుంచి అన్నారు, అప్పటి నుంచి కాదు ఆది నుంచి. రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది, దాన్ని గమనించారు. బాగుంది. ఇంకేమైనా చెప్తారా? మీరే చెప్పాలి. మీరు చెప్పలేనప్పుడు తర్వాత ఈ పార్టిసిపెంట్స్ ఏం చెప్తున్నారో చూడగలుగుతాం. మిమ్మల్ని యాక్టివేట్ చేయడానికి మనం వచ్చాం. మనల్ని అందరిని చూసి నేర్చుకుని వాళ్ళ జిల్లాలో బైబిల్ స్టడీ జరిగించుకోవడానికి వీలు వచ్చారు. మీరు ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారంటే దీని పర్పస్ మిస్ అవుతాం. మళ్ళా నెక్స్ట్ వీక్ కూడా మిమ్మల్ని కూర్చోబెడతాను.
రైలా సార్,
యువరాజు గారు,
పదవ వాక్యం సార్. ఆయన శిష్యులు భార్యాభర్తలకుంటూ సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పింది. ఆడ యుక్తము కాదని చెప్పినారు సార్, కానీ మేడం గారు వేరే విధంగా చెప్పినట్టుంది సార్. రైలా సార్,
ఖచ్చితంగా లేయా సిస్టర్ 10-11 వచ్చిన దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారనిపించింది, కామెంటరీ చెప్పారు. తర్వాత చెప్పినప్పుడు బానే చెప్పారు, ఆయన పొరపాటు ఉంది అందులో, యుక్తము కాదని చెప్పి అన్న మాట దగ్గర వేరే చెప్పి ఏం చెప్పారమ్మా లేయా సిస్టర్, ఏం చెప్పారు ఆయన ఇప్పుడు మిస్ అయ్యాడు. ఒకసారి రిపీట్ చేయండి, ఇక్కడ ఏమన్నారు మీరు?
ఏసయ్య శిష్యులు భార్యాభర్తలకుండా సంబంధం ఎట్టిదైతే పెళ్లి చేసుకుంటే ఇష్టం కాదని వారితో చెప్పినా అనేది.
అది మీరు చదువుకుంటూ పోవడమేగా, ఇక అందులో మీ సొంత భాషలో చెప్పింది ఏమంది? మీ సొంత భాషలో ఏం చెప్పారు అందులో చెప్పండి నాకు.
సొంత భాషలో ఇక్కడ ఇష్టం కాదంటే మంచిది కాదు అని చెప్పినాను సార్.
అంతే, మంచిది కాదని చెప్తే సూపర్.
అంతే, అదే చెప్పారు.
యువరాజు గారు, సిస్టర్ చక్కగానే చెప్పారు, మీరు కూడా మళ్ళీ అర్థం చేసుకుందారు అనుకుంటా. ఇంకేమైనా చెప్తారా అండి?
సార్ 13వ వచనం సిస్టర్ గారు చేతులుంచడానికి పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చారు అని చెప్పారు. ప్రార్థన చేయాలనే విషయం చెప్పలేదు సార్
సిస్టర్. 13వ వచనం సిస్టర్ గారు చేతులుంచడానికి అని అన్నారట, చేతులుంచడం కాదు చేతులుంచి ప్రార్థించటం, ప్రార్థన చేయడం అన్నదాన్ని మిస్ అయ్యారంటున్నారు. బాగుంది, ఐజ్ అ గుడ్ అబ్జర్వేషన్. ఇంకేమైనా చెప్తారా? సరిపోతే కరెక్షన్స్ మీరు చక్కగా చెప్పగలిగారు. ఇందులో చాట్ బాక్స్ లో కూడా కొంతమంది చక్కగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. 13వ వచనం సుశీల గారు అదే అన్నారు, ప్రేయర్ చేయాలి అని అనలేదు. స్వామి రాచకొండ 13, 14 వచనాలు 13, 14 అంటే జూలీ సిస్టర్ వాక్యం నుంచి మాట్లాడుతున్నారు. గద్దింపగా అన్న మాట చెప్పలేదు 13, 14 వచనాల్లో. గద్దింపగా శిష్యుని తీసుకుని వచ్చిన వారిని గద్దించారన్న మాట చెప్పలేదట, దాన్ని బ్రదర్ మార్క్ చేస్తున్నారు చూడండి. తర్వాత 10వ వచనం లేయా సిస్టర్.
రాజా రమేష్ అంటాడు, యుక్తము కాదని ఆయనతో చెప్పిరి, కానీ సిస్టర్ గారు మంచిదేనా అని శిష్యులు అడిగినట్టుగా చెప్పారు. అలాగైతే తప్పే, తను మంచిదేనా అని అడిగి ముందు అన్నారేమో, కానీ తర్వాత మాట మార్చారు, మంచిది కాదు అని అన్నారు, క్లారిటీ చేశారు. తర్వాత 13వ వచనం నుంచే జూలీ సిస్టర్, ఓ అమ్మ జూలీ గారు, అన్ని నీ రిమార్క్స్ అవుతున్నాయి చూసుకో. 13వ వచనంలో వారి మీద చేతులు ఉంచారని తెచ్చారని చెప్పారు, అది నాకు చెప్పేసి సామ్యూయేలు 8వ వచనం ఆల్రెడీ చెప్పాం. 7వ వచనం మంజులా విజయ్ మెదక్ నుంచి అంటారు, ఎవరి వాక్యం ఇది? సుసన్న. సుసన్న ధృవీకరణ పత్రిక అన్నారట. ఏందమ్మా నీకు ధృవీకరణ పత్రిక అనిపించిందా ఏంటి అక్కడ? సుసన్న
అమ్మ పరిత్యాగ పత్రిక అన్నదానికి నేను తెలుగులో అట్లా చెప్పాను.
పరిత్యాగ పత్రిక అదేదో విడాకుల పత్రిక అంటే బాగుంటదేమో, ధృవీకరణ పత్రిక అన్నది అంత సెన్స్ ఇవ్వదు. ఓకే అమ్మా, గుడ్ అబ్జర్వేషన్ మంజులా విజయ్. తర్వాత బ్యూలా వెంకట్ గారు చెప్పేశారు, తను 14వ వచనం చెప్పేసాం అయిపోయింది. ఓకే అయిపోయింది. ఓకే, మీరు చెప్పినవన్నీ జస్ట్ చెప్పారండి, చక్కగా చెప్పారు, మీరు కూడా బాగా ఆలోచిస్తున్నారు. బాగుంది బాగుంది, స్పష్టంగా చదివారు, ధైర్యంగా సొంత మాటలో చెప్పారు, చెప్పిన మాటలను కూడా కరెక్షన్ చెప్పినప్పుడు మీరు సంతోషంగా కరెక్షన్స్ కూడా అంగీకరించారని భావిస్తా ఉన్నాం. సంతోషంగా కరెక్షన్ తీసుకుంటేనే మీరు ఎదుగుదల సాధ్యమవుతుందని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మనం ప్రశ్నలు సమాధానాలకు వెళ్తా ఉన్నాం. ప్రశ్నలు సమాధానాల దగ్గర ఆరోగ్యకరమైన ప్రశ్నలు, మేలు చెయ్యి ప్రశ్నలు, కాంటెక్స్ట్ లో ఉన్న విషయాలే, కాంటెక్స్ట్ కి హెల్ప్ చేసే ప్రశ్నలు, తారే ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసే ప్రశ్నలు మీరు అడగొచ్చు. ప్రశ్నలే కాకుండా మీరు సమాధానాలు కూడా చెప్పవచ్చు, నా ప్రశ్నకు నేను వెతుక్కున్న సమాధానం అని కూడా మీరు చెప్పొచ్చు. కాబట్టి వచ్చిన మెంబడి వచ్చిన డిస్కషన్ కు వెళ్తా ఉన్నాం. మోర్ ఓవర్ మీ పోర్షన్ మీద మీరు ప్రశ్నలు అడగడం కంటే కూడా మీ పోర్షన్ మీద మీరు కమాండ్ కలిగి ఎవరైనా ప్రశ్న అడిగితే నేను చెప్పగలుగుతాను అన్నంత నిశ్చేతతో ఉంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది. అది మాదిరి కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రైట్, 1-2 వచనాలు ఏఎస్ఐ యువరాజు గారు, మీ వాక్య భాగాల్లో మీరు మాట్లాడేది ఏమైనా ఉందా?
సార్ నేను మాట్లాడేది ఏం లేదు సార్, ఏదైనా అడిగినట్లయితే వాళ్ళకు చెప్పగలను సార్.
యా చక్కటి మాట, తను ఏమైనా మీరు అడిగితే చెప్పడానికి తను సిద్ధంగా ఉన్నాడు. రెండు, మీకేమీ లేకపోతే అందులో ప్రశ్నలు ఏమీ లేవు అని మీరు మాట్లాడినా ముందుకెళ్ళిపోతాం. మీరు అలా కామ్గా ఉంటే ఉన్నారో నిద్రపోతున్నారో వింటున్నారో లేదో అర్థం కాదు. 1-2 వచనాలు మీద ఏమైనా మాట్లాడతారా? అందుకే అన్నాను, ఒకవేళ మీరు మాట్లాడేది లేకపోతే ఏమీ లేదని చెప్పండి. ఉన్నది 7గురు, ఆ 7గురు మాట్లాడితే 7గురులో ఆయన ఒకరు తీసేస్తే 6గురు, 6గురు సంగతి ఏంటి చెప్పండి.
నెక్స్ట్
అన్నా నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను.
తప్పకుండా మీరు యాడ్ చేయొచ్చు కూడా, ప్రశ్నలే కాదు, మీరు అక్కడ ఏదైనా యాడ్ చేసేది అంటే తప్పకుండా యాడ్ చేయొచ్చు.
మత్తయి సువార్త 2వ వచనంలో స్వస్థపరచను, వారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన స్వస్థపరచను అంటే, కానీ మార్కు సువార్తలో చాలా క్లియర్ గా ఆయన వాడుకు చెప్పిన వారికి బోధించను అని ఉందన్న, కేవలం ఆయన స్వస్థపరచి ఊరుకోలేదు, మెయిన్ గా బోధించారు అన్నది మార్కు సువార్తలో యాడ్ చేశారన్న. మార్కు సువార్త 10వ 1వ వచనం అదే సందర్భంగా.
సేమ్ కాంటెక్స్ట్, మార్కు 10:1లో బోధించాను అని కూడా ఉంది, స్వస్థపరిచారు బోధించారు. ఇప్పుడు ఏసయ్య ఒట్టి స్వస్థతలు చేయలేదు, శరీర స్వస్థతంతా ఆగిపోలేదు. మంచి పాయింట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకేమన్నా మాట్లాడతారండి? ఇంకేమన్నా మాట్లాడతారా? నేను యువరాజు గారిని అడుగుతా ఉన్నాను, బహుజన సమూహములు ఏసయ్యను ఎందుకు వెంబడించినట్లు మీ అబ్జర్వేషన్ చెప్తారా? అంతకుముందు ఆయన వెంబడించడం చాలా సంతోషం. ఎందుకోసం వెంబడించినట్టు
సార్? ప్రజలు సార్
చేస్తుందా?
ప్రజలు ఆయన వెంబడించడానికి కారణము ఆయన దగ్గర అద్భుతం జరుగుతుందంటే రోగములు స్వస్థపరుస్తున్నాడు, వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క మరణాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమి నువ్వు చేస్తే పరలోక రాజ్యం వెళ్ళగలవు? మెయిన్ గా పరలోక తండ్రి యొక్క రాజ్యానికి వెళ్లాలంటే మనం ఏం చేయాలి అనేది ఆయన ముందు వాక్యంలో కూడా చెప్పాడు సార్. అదేవిధంగా ప్రజలందరూ కూడా అక్కడ కావాల్సిన ఆహారాన్ని కూడా సమకూరుస్తున్నారు ప్రభులు వారు అని ఆయన అనుకుంటున్నాను సార్. ప్రజల సార్,
మీ పాయింట్స్ ఏంటంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, అద్భుతమైన బోధలు చేస్తున్నాడు, రెండు ఆహారం పంచిపెడుతున్నాడు, కాబట్టి వాళ్ళు వెంబడిస్తున్నారు అంటారు.
పరలోక రాజ్యం గురించి కూడా చెప్తున్నాడు సార్. పరలోక రాజ్యం దేవుని యొక్క రాజ్యానికి పోవాలంటే నువ్వు ఏం చేయాలనేది కూడా తెలియపరుస్తున్నాడు సార్.
బాగుంది మీ పాయింట్. నేను బహుజన సమూహాలు ఏసైను పరలోక రాజ్యం గురించే వెంబడించారు అనుకుందామా, లేకపోతే ఇక్కడ ఉన్నట్టుగా స్వస్థతలు రొట్టెలు వాటి కోసం వచ్చారనుకుందామా?
వినడానికి వచ్చిన అనుకోవచ్చు సార్, ఎందుకంటే ఆడ స్వస్థతలు జరుగుతున్న మెయిన్ గా దేవుని యొక్క రాజ్యం గురించి కూడా చెప్తున్నాడు కాబట్టి అనుకోవచ్చు సార్.
అనుకోవచ్చు. ఎవరైనా ఒక్కరు ఈ పాయింట్ మీద ఇంకొకరు మాట్లాడితే బాగుంటది. వినడానికి మాత్రం బహుజన సమూహాలు ఆయన వెంబడించారన్న మాట భలే ఉంది, కాని తర్వాత మాట స్వస్థపరిచయం అన్న మాట దగ్గర వీళ్ళందరూ హీలింగ్ బ్యాచ్ ఏమో అనిపించింది. ఏమైనా మాట్లాడతారా?
అక్కడ ఏసయ్య గారి బోధన వినడానికి అనేకమైన వ్యాధుల్ని స్వస్థపరచుకోవాలని, వాళ్ళకున్న కొందరు దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, కొందరు వ్యాధులతో ఉన్నారు కదా, వాళ్ళ స్వస్థతను అందడానికి ఆయన బోధ వినడానికి జనసమూహంలో ఆయన వెంబడించారని అనుకుంటున్నాను సార్.
ఐ డిడెంట్ థింక్ సో. అట్లాగా ఉందా? నేను అనుకోను. నా అభిప్రాయం కొద్దిమంది బోధ, మీ అభిప్రాయం బాగుందిలే అమ్మా, నా అభిప్రాయం కూడా చెప్పేస్తున్నాను ముందుకు వెళ్ళడం కోసం. ఎక్కువ మంది గుంపులు గుంపులుగా వచ్చే జనం అంతా కూడా రొట్టెల కోసమో స్వస్థతల కోసమో వచ్చారు, గాని బోధల కోసం వచ్చిన వారు అని నేను అనుకోవట్లేదు. వచ్చిన వాళ్ళకి ఏసీ మాత్రం బలవంతంగా బోధించాడు, ఆ తర్వాత రొట్టెలు పెట్టాడు కాబట్టి ఆ వెనకాల వచ్చే రొట్టెలు ఆ వెనకాల వచ్చే స్వస్థతల కోసం ఏదో విన్నారు. విన్న వాళ్ళు కొంచెం మంది స్పందించారు కాబట్టి స్వస్థతల కొరకు మాత్రం వెంబడించడం సరైంది కాదు అని నా భావన. రైట్, ముందుకెళ్తా ఉన్నాను. మరి 3-4 వచ్చినారు. ఇక్కడ ఇంకేమైనా మీరు మాట్లాడితే మాట్లాడొచ్చండి. నేను ఆల్రెడీ నా అభిప్రాయం చెప్పాను, మిగతా వాళ్ళు చెప్పారు. ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చు, అది వినేవాళ్ళకు కూడా ఒక అవగాహన కలుగుతారు. తర్వాత 3-5 వచ్చిన వాళ్ళు కృపా బెనర్జీ, మీరేమన్నా మాట్లాడేది ఉందామ్మా? 5 ఏమైనా మాట్లాడుతున్నావా?
సార్, ఆ జనసమూహాలు రావడానికి నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది జనసమూహాలు అసలు ఏం జరుగుతుందో ఏం చూద్దాము అబ్జర్వ్ చేయడానికి కూడా వచ్చుంటారని అనిపిస్తుంది సార్. ఎలా స్వస్థపరుస్తున్నాడు,
ప్రేక్షక పాత్ర లేకపోతే చూసి ఆనందిద్దామని వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏదైనా కొత్త, ఏదైనా వింత. రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విజయ్, జోసెఫ్ విజయ్, ఆయన వచ్చినా సరే చూస్తారు ఎలా ఉన్నాడో ఏంటో చూద్దామని. ఎవరు వచ్చినా చూస్తారు, అట్లాంటిగా చూసే రకం కూడా చాలా మంది ఉన్నారు అని అంటాడు ఐజాక్. బాగుంది. 3-5 వచ్చిన వాళ్ళు కృపా బెనర్జీ, నీ పోర్షన్ ఏమైనా మాట్లాడతావా?
ఏం లేదన్నా, స్టడీ చేశాను, ఎవరన్నా అడిగితే ఏదన్నా నేను చెప్తాన్నా.
నీ వాయిస్ కొంచెం లోలో ఉంది. కృపా బెనర్జీ తన పోర్షన్ మీద తన చక్కటి అవగాహన కలిగి ఉంది. మీకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయగలుగుతుంది, అడగచ్చు. చాట్ బాక్స్ లో కూడా లిల్లీ రోజు గారు ఎలా అంటారు, ఆయనను ఎలా శోధించాలా అని కూడా వెంబడించి ఇంకొంతమంది కూడా వెంబడిస్తున్నారు. ఆ జనసమూహంలో ఈ బ్యాచ్ కూడా ఉన్నారు అని తను అంటారు. గుడ్ అబ్జర్వేషన్. టీచింగ్ కోసం కూడా వచ్చారు. ఓకే, ఎజ్రా అంటాడు ఫైర్ విశాఖపట్నం, జనాలు ఆత్మీయ ఆహారం కోసం వచ్చేవారుగా కాక శారీరక రోగాలు బాగు చేసుకోవడం కోసం ఇంకోవడం కూడా ఉన్నారు. సుధాకర్ అంటాడు, ఆహారం స్వస్థతల కోసం అన్నాడు తల్లి అయినమ్మ. ప్రజలందరూ స్వస్థతల కోసం ఆహారం కోసం వచ్చారు, అంతే మొత్తం బ్యాచ్ అంటే ఆ రకం బ్యాచ్ ఇలా అంతా అని చెప్పేసి అంటుందమ్మ. ఓ శ్యామ్ ప్రకాష్ గారు బండి, సమ్ టు బి హీల్ సమ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ హిమ్. బాగుంది. ఓకే రాజాది అంటాడు, అద్భుతాలు సహకోసం వచ్చారు, తప్పులు వెతకడానికి వచ్చారు, అదే వెంబడించారు అనగానే రకరకాలుగా ఉన్నారు, దాన్ని మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. మనం ఇందుకోసం వచ్చాం ఉదయం 5 గంటలకి, అది కూడా మనం ఒక అవగాహన. నేను అంటాను చాలా మంది మీరు భలే చెప్తారు ఉదయం 5 గంటలకి మా వాళ్ళు 500 మంది వస్తారని చెప్పి అంటారు, అట్లా ఎట్లా వస్తారు, కొన్ని వచ్చిన వాళ్ళందరూ మెలకువగానే ఉన్నారు, వచ్చిన వాళ్ళందరూ వాక్యం వింటున్నారని చెప్పి మీరు ఎట్లా చెప్తారు అంటారు. నేను అంటాను మాకు ఇక్కడ ఏమి హీలింగ్స్ అక్కర్లా, ఇక్కడ ఏ రొట్టెలు అక్కర్లా, మేము కేవలం వాక్యం కోసం వస్తున్నాం, ఉదయం 5 గంటలకు నిద్రపాటు చేసుకుని కూర్చోవలసిన అవసరం లేదు, వాక్యాన్ని ప్రేమించేవాలే అని అంటారు. మేబీ అక్కడ రకరకాల బ్యాచ్లు ఉన్నాయేమో గాని మన దగ్గర మెజారిటీ దేవుని వాక్యాహారం కొరకే వచ్చిన వారం అన్నది నా భావన. ముందుకెళ్దాం మరి, 3 నుంచి 5 వచనాల్లో సోదరి కృపా బెనర్జీ తన ఏమన్నా హెల్ప్ చేస్తానంటుంది, మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. మీకేం ప్రశ్నలు లేవండి, ముందుకెళ్ళిపోదాం అని చెప్పండి పోనీ, మాకేం ప్రశ్నలు లేవండి, మాకు అర్థమైపోయిందని చెప్తే ముందుకెళ్ళిపోవచ్చు. మాట్లాడండి.
ఈ ప్రశ్న అడగడం వల్ల ప్రభువుని ఎట్లా శోధించాలనుకున్నారు అన్న కోణంలో కూడా ఆలోచిస్తే బాగుంటది అన్న.
వాళ్ళు మాట్లాడుతున్నారు, సుశాన్ మాట్లాడు.
అన్న 3వ వచనంలో ఏ హేతు చేతనైనను విడాకులు ఇవ్వడం న్యాయమా అని అడుగుతున్నారు, ఏ హేతు చేతనైనను అన్నప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి?
ఏ హేతు చేతనైనను అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అన్నారు. ఏమన్నా కృప మాట్లాడతావా?
అంటే ఏ కారణం చేత అయినా, కారణం ఏదైనా భర్త భార్యను వదిలేయొచ్చా, అట్లా వదిలేయటం న్యాయమేనా అన్న ప్రశ్నతో ప్రభువుని శోధిస్తున్నారన్న వాళ్ళు.
ఇంకెవరన్నా మాట్లాడతారండి? ఏ హేతు చేతనైనను అంటే ఏ కారణం చేతనైనను అని అన్నారు. ఒకసారి నీ ప్రశ్న మళ్ళీ అడిగితే బాగుంటది సుసన్న, మేము దాన్ని నీ ఇంటెన్షన్ మిస్ అయ్యా, నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు మాకు అర్థం కాల, అది నీకు అర్థం కానీ ఏం కాదు, కానీ ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు కొంచెం వివరించు.
ఏ హేతు చేతనైన అన్నప్పుడు కోర్లో ఉప్పు తగ్గిందనో, లేకపోతే ఇంకొకరు నచ్చి తన్ని వదిలేయాలనో, చిన్న చిన్న కారణాలను బట్టి కూడా వదిలేయాలన్న ఉద్దేశంతో అడుగుతున్నారా అన్నది నా ప్రశ్న.
ఏ హేతు చేతను అన్నప్పుడు కూరా కారం అట్లాంటి చిన్న కారణాలా పెద్ద కారణాలా అని అడుగుతుందమ్మా. కృపా బెనర్జీ నువ్వేమైనా మాట్లాడతావా?
అన్నా అయితే వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆల్రెడీ జాన్ గారిని హెరోద్ ని రిబ్యూ చేసినందుకే ఎత్తుకెళ్లి చంపేసినారన్న, ఆ కాంటెక్స్ట్ లో ఉన్నారు వీళ్ళంతా. అయితే పరిసయలు వచ్చి ప్రభువుని శోధిస్తున్నారు, ఏ కారణం చేతనైనా వదిలేయచ్చా, వదిలేస్తే న్యాయమేనా అన్నప్పుడు 2 స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయని నేను చదివానన్న. షమ్మీ స్కూల్ వాళ్ళేమో ఒక్క ఏమంటారు సెక్షువల్ ఇమ్మోరాలిటీ వ్యభిచార కారణం తప్ప దేనికి భార్యను వదిలేయొద్దని చెప్పే ఒక బ్యాచ్ ఉన్నారు జూయిష్ లోనే. ఇంకొక బ్యాచ్ హలీల్ బ్యాచ్ వాళ్ళేమో ఏ కారణం చేతనైనా వదిలేయొచ్చు అని చెప్పే 2 రకాల వర్గాలు ఉన్నారన్న. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ప్రభువుని వాళ్ళు శోధించాలని వచ్చారని స్టడీ చేశానన్న. థ్యాంక్ యూ.
బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారండి? ఇక్కడ ఎవరైనా ఏమైనా మాట్లాడేది ఉందా? కృపా బెనర్జీ తను చక్కగా చెప్పగలిగింది, ఏకీభవిస్తున్నామన్నా ఇంకేమైనా యాడ్ చేస్తుందన్నా యాడ్ చేయొచ్చు.
మేడం చక్కగా చెప్పినారు సార్, ఏకీభవిస్తున్నాం సార్.
లేయర్ సిస్టర్ కి బాగా నచ్చింది సమాధానం. సుసానా, నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం కృపా చెప్పినట్టు అనుకోవచ్చా?
అవునా, నేను కూడా ఏ హేతు చేతనైనప్పుడు స్టడీ చేశానన్నా, ఆ కాలంలో రెండు రకాల కారణాలు, ఒకటి వ్యభిచార కారణాన్ని బట్టే వదలాలని ఒక వాదన, ఇక చిన్న చిన్న కారణాలు ఇంకొకరు నచ్చి భార్యను వదిలేయాలన్నా లేకపోతే వంట సరిగ్గా లేదు ఏదో ఒక కారణం చేత వదిలించుకోవాలి అని రెండు వాదనలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఎటు సపోర్ట్ చేస్తారు, ఆయన ఎట్లా ఇరికిద్దాం అన్న ఉద్దేశంతో అడిగారని నేను స్టడీ చేశాను. థ్యాంక్ యూ.
రైట్ అమ్మ, ఇక్కడ మీరు స్టడీ చేసినప్పుడు మీరు మళ్ళా క్వశ్చన్ అడిగి సమాధానం చెప్పి చివరిలో నేను స్టడీ చేసిన చెప్పాల్సిన అవసరం లా, డైరెక్ట్ గా మీరే ఆ పాయింట్ టచ్ చేసి సమాధానం చెప్పేస్తే టైం సేవ్ అవుతుంది. మేజర్ గా పక్కోళ్ళకి వినాలి, పక్కోళ్ళు అర్థం చేసుకోవాలి అక్కర్లా, మీరు సాటిస్ఫై అవ్వాలి, అంతవరకు మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇలా ప్రశ్న అడగడం వల్ల అందరు ఆలోచిస్తారన్నది ఆ బాధ్యత నాది, మీ బాధ్యత వరకు మీకు ప్రశ్నలు ఉంటే అడగడం, లేకపోతే మీరు చెప్పాలనుకున్నా చెప్పేస్తా ఉంటే మనం స్పీడ్ అప్పుడు ఆరైపోయింది, స్పీడ్ గా వెళ్ళగలుగుతాం. అది కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఇంకేమైనా మాట్లాడతారండి?
ఐదో వచనంలో పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుని అనే వచనం ఉంది కదా సార్, ఆ ఓడు. అయితే ఇప్పుడు సమాజంలో నాకే జరిగింది, ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి ఫ్యామిలీ బయట పెట్టేసరికి క్రైస్తవంలో ఉన్న కుటుంబం అయినా గానీ నా మీద నిందలు వస్తున్నాయి సార్. ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? తల్లిదండ్రులను విడిచేసి వెళ్ళిపోయి అనేది వస్తుంది.
నువ్వు చక్కటి ప్రశ్న అడిగావు. ఈ స్టడీ టీమ్ లో అందరు సిస్టర్స్ ఉన్నారు, ఈ అందరు సిస్టర్స్ మనస్సాక్షిని చంపుకోకుండా యథార్థంగా సమాధానం చెప్తారు. విందా కృపా బెనర్జీ అనేది అడిగాడు చెప్పమ్మా.
అంటే తల్లిదండ్రులను వదిలేయడం అంటే వాళ్ళ బాధ్యతలు వదిలేయడం కాదన్న, వాళ్ళని బాధ్యతలు భరిస్తూనే, అంటే ఆ బాధ్యతలను తీసుకుంటూనే భార్యాభర్తలు కలిసి ఉండడం అంటే వారిద్దరు విడదీయలేని ఒక కవర్నెంటల్ రిలేషన్షిప్ లోకి వెళ్తారు అనేది అర్థం అన్న. అంతేగాని పేరెంట్స్ ని నెగ్లెక్ట్ చేయమని కాదు, వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు, భార్యతోటి ఆ విడదీయలేని సంబంధంలోకి వెళ్ళాలి. వారిద్దరు ఒకటి అవుతారు అని అంటే సెపరేట్ చేయలేని రిలేషన్షిప్ అని అర్థం అన్న. లీవ్ అనే మాట వాడతారు.
ఇంకేమన్నా మాట్లాడతారా? కృపా మాట్లాడింది, మిగతా ఏమన్నా మాట్లాడతారా?
ప్రజలు సార్,
యువరాజు గారు.
తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకున్నాడు అంటే సపరేట్ కాపురం పెట్టేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇంట్లో పెట్టి కూడా తల్లిని తల్లిదండ్రులు సన్మానించి భార్యని ప్రేమించాలా అని అర్థమవుతుంది సార్. సపరేట్ గా వెళ్ళిపోతే తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయినట్లు మాట్లాడతారు లోకం. తల్లిదండ్రులను కూడా పెట్టుకుని ఇంట్లో సమాధానం అందరిని కలుసుకుని పోవడమే యుక్తం అనిపిస్తారు సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఏది ఆ వాక్యం మళ్ళా చదివి ఐదో వచ్చును, ఆ వాక్యం చదివి ఆ వాక్యంలో నువ్వు మాట్లాడుతున్నావు.
ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరంగా ఉందిరని చెప్పినని మీరు చదవలేదా?
విడిచి అన్నప్పుడేమో నువ్వు కలిసి అని చెప్తున్నాడు అనిపించింది, అక్కడ విడిచి అని ఉంది కదా, నువ్వు కలిసి అని మాట్లాడుతున్నావేంటి?
భార్యను హత్తుకున్నప్పుడు తల్లిదండ్రులను విడుస్తాడు సార్, ఏక శరీరంగా ఉన్నప్పుడు కంపల్సరీ విడవలసిందే కదా, మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులను కలుసుకోవచ్చు కదా అని నా అభిప్రాయం సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఓ, విడిచి అన్న మాట దగ్గర ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవని కాదు, ఇంట్లో ఉన్నా సరే వాళ్ళ విషయాల్లో వీళ్ళు జోక్యం చేసుకోకూడదు, అట్లాగే బ్యాలెన్స్ చేయాలి. ఆ విడిచి అనగానే వేరే కాపురం కాదని యువరాజు అంటాడు. బాగుంది ఈ ఆలోచన. ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకేమైనా మాట్లాడతారు? ఇక్కడ
అన్న నేను ఒక పాయింట్ యాడ్
చేద్దాం.
తల్లిదండ్రులను విడిచి అంటే వివాహం అయ్యే వరకు కూడా తల్లిదండ్రుల విషయంలో లోబడి ఉంటామన్నా, వివాహం తర్వాత వారిని పోషించి సంరక్షించే బాధ్యత కలిగి ఉంటామన్నా. ఆ మార్పు వస్తుంది, ఆ మార్పుతో కూడింది విడిచిపెట్టడం అని నేను స్టడీ
చేశాను.
వివాహానికి ముందు తల్లిదండ్రులకి బిడ్డలు లోబడి ఉండాలి అన్నా, వివాహం తర్వాత వారిని సంరక్షించి పోషించే బాధ్యత కలిగి ఉంటారు, కానీ విడిచిపెట్టడం అంటే వాళ్ళని గాలికి విడిచిపెట్టేయడం అని కాదు అని అంటున్నాను.
ఓకే ఓకే. మా కృపానందం సిఏ గారు ఏమంటున్నారంటే, కానీ వైఫ్స్ అంత మామలను చూస్తున్నారా, అది ఆయన ప్రశ్న. అత్తా మామలు చూస్తున్నారా, వాళ్ళంతా చూస్తారా లేదా మాకు సంబంధం లేదు, కానీ మేమైతే ఈ స్టడీ టీంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా చూస్తున్నామని మీరు చెప్పగలన కాస్త మాకు దాన్ని ఏమంటారు కండితుడుపులా ఉంటది. చెప్పండి సిస్టర్, చెప్పమ్మా.
నేనైతే మా అత్త మామూలను బాగా చూసుకున్నాను సార్, వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమన్నీ ఉన్నా బాగా చూసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
అద్భుతం, మంచి మాట. మిగతా కూడా చెప్తారా
సార్?
ప్రైజ్ లాడమ్మా. జూలి
ప్రైజ్ లేదు సార్, మేము కూడా మంచిగానే చూసుకుంటున్నాం సార్, జాబ్ పరంగానే బయట వచ్చాం సార్. అందరు అయినా మేము వచ్చాక మేము బాగా చూసుకుంటున్నాం.
రావు కాబట్టి దూరం అయ్యాం, కానీ మేము వాళ్ళు దూరం చేయలేదు, బాగానే చేసుకుంటున్నాం అంటున్నారు. నాకున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీ బంధువులు అయితే అక్కడ మీరు చూసుకోవడానికి కాస్త వస్తాం మనసు వస్తుంది, బంధువులు కాని అత్తమావలు ఉంటే అక్కడ కూడా చూసుకుంటున్నారు, అట్లాంటి ఎగ్జాంపుల్ ఉంటే కూడా చెప్పండి. చాట్ బాక్స్ లో కూడా చెప్పొచ్చు, మేము చూసుకుంటున్నామండి మేము చూసుకుంటున్నామని చెప్తే చాలా బాగుంటది.
సార్, మాకు బంధువులు కాకపోయినా కానీ నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా అత్తమావలు బాగానే చూసుకుంటున్నాం సార్. వాళ్ళు విలేజ్ లో ఉంటున్నా గానీ వాళ్ళకి మంచి చెడ్డ టౌన్ గ్రామం అని చెప్పి చూసి పంపిస్తున్నాం, వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నాం సార్. వందనాలు సార్.
బాగుంది రేఖ, చాలా సంతోషం. ఇంకేమైనా మాట్లాడతారా?
అన్న మాట్లాడచ్చా? అన్న నేను మా అత్తమ్మని చూసుకుంటున్నాను, అక్కడ తాగలేదు అని కిరణ్ గారు కూడా మా అమ్మ అన్న అంటే వాళ్ళ అత్త మామని కూడా చూసుకుంటున్నారన్న. ఇది యాడ్ చేసినట్టు అనిపించలే సెకండ్ పాయింట్, అందుకనే
ఇది కూడా మాకు కొంచెం మాకు సంతోషాన్ని కలిగించే మాట. ఆ స్త్రీలు చూసుకుంటారో లేదో తెలియదు, కానీ బ్రదర్స్ మాత్రం తప్పకుండా అమ్మా నాన్నని చూసుకోవడానికి తాపత్రయపడతారు, అత్త మామలు కూడా చేయడానికి తాపత్రయపడతారు. ఆ సాక్ష్యాన్ని వినగలుగుతున్నాం, బాగుంది. అత్తమామలు కోసం అడగండి అని అంటున్నాడు. అమ్మా నాన్నలు చూసుకుంటున్నారా చెప్పండి అని అంటున్నారు. అమ్మా నాన్నలు చూసుకుంటారు, మరి ఎందుకు ఆయనకు ఆ ప్రశ్న వచ్చిందో తెలియదు, కానీ అమ్మా నాన్నలకు చూసుకుంటున్నారా అది కూడా అడుగుతున్నాడు ఆయన. యువరాజు గారు చెప్పండి.
మేడం గారు, నేను కూడా ఏకీభవిస్తున్నాను సార్ ప్రజలు.
బాగుంది, చాలా సంతోషం. మేము బయట వింటున్న మాటలన్నీ ఎస్ఎఫ్జేలో వాస్తవం కాదు, విశ్వాసులైన మా గుంపులో వాస్తవం కాదు. మేము నిజంగా మారు మనసు పొందాము, అత్త మామల్ని బయటకు గింటేయట్లేదు, అమ్మా నాన్న నిర్లక్ష్యం చేయట్లేదు, మేము పట్టించుకుంటున్నాము అన్న మాట మాట్లాడుతున్నారు. బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా? అరుణాజ్యోతి గారు ఏదన్నారు, తల్లిని తండ్రిని అందరినీ విడిచి వచ్చేది స్త్రీ, కానీ పురుషుని గురించి మాట్లాడటంలో చాలా అర్థం ఉంది సార్. ఆ చాలా అర్థమే మీ సొంత మాటలో క్లుప్తంగా చెప్తే మేము కూడా చదువుకుంటాం. చిట్టమ్మ గారు అంటారు, కొత్త సంబంధం వేరే జిల్లా అయినా చనిపోయే వరకు గొప్పగా ఆదరించాను. ఆవిడ సాక్ష్యం కూడా బాగుంది, నా తల్లిదండ్రులు కూడా చూసుకున్నాను, బాగుంది. అమ్ము నవీన్ చిత్తూరు, మేము చూసుకుంటాము. చూసుకుంటాము అంటే భవిష్యత్తా ప్రజెంటా అన్నది కొంచెం కూడా క్లారిటీ లేదు మాకు, మాట మాత్రం బాగుంది. ఇజ్రాయెల్ నరేష్ అంటాడు, ఈ మాట ఖచ్చితంగా ఎవరు విన్నా వినకపోయినా శాంతి ఇజ్రాయెల్ వినాలి. ఆయన ఏమంటాడంటే, సొంత అమ్మ నాన్న చూసుకున్నంతగా వారికి వాల్యూ ఇచ్చినంతగా చూసుకోరు, అమ్మా నాన్న వేరు అత్త మామ వేరు అన్నది భేదం ఖచ్చితంగా ఉంటుంది సార్. మరేమో ఈ మాట అట్లాగ అన్నాడు, ఎందుకు అన్నాడు, శాంతి కూడా ఆలోచిస్తే బాగుంటది. రాజా రమేష్ అంటాడు, నా భార్య బాగా చూసుకుంటుంది అని అన్నాడు. నిజమే, ఎస్తేరమ్మ ఎలిజబెత్ అమ్మ ఆవిడ చూసుకోవడం ఎవరైనా చూసుకుంటారు అట్లాంటిది అమ్మ. సరే బాగుంది, సాక్ష్యం బాగుంది. విజయలక్ష్మి గారు, ఇద్దరు కాదు ఒక్కరిగా ఉండాలని, ఇద్దరి కలిసి దేవుని చేత నెరవేర్చాలని, అంటే తల్లిదండ్రులు చూడాలి ఏదో అన్నారు. ఏలి అంటాడు, నిజంగా వీళ్ళు మారు మనసు పొందితే, నిజంగా వీళ్ళకి దేవుడి భయం ఉంటే వాళ్ళు చూసుకుంటారు, తప్పకుండా చూసుకుంటారు అని అన్నారు. బాగుంది, బాగుంది. చాలా మంది అంటే ఎవరు కూడా మేము చూసుకోము అన్న మాట అనలేరు కాబట్టి చూసుకుంటున్న వాళ్ళు ధైర్యంగా వచ్చి ముందుకు చెప్తా ఉన్నప్పుడు ఈ సినిమాల్లో ఉన్న థీమ్ తీసుకొని అంతే అత్తకే కోడలకే పడదు ఇలాగే ఉండాలి అన్నట్టుగా మనం ఉండకుండా ఇది దేవుని బిడ్డలు, దేవునికి భయపడేవారు, పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, అది మనకి ఇవ్వబడ్డ హై స్టాండర్డ్. అట్లాంటిది అత్త మామలు కన్నీరు పెట్టే పరిస్థితి, అమ్మా నాన్నలు మా కూతురు మమ్మల్ని మర్చిపోయింది, మా కొడుకు మమ్మల్ని మర్చిపోయాడు అన్న పరిస్థితి ఉండటం మంచిది కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇక్కడ విడిచి అన్న మాటని ఎట్లా తీసుకుందాం? అక్కడ ఆ ప్రశ్న అడిగారు, అడిగిన వాళ్ళకి ఏమైనా మేము సమాధానం ఇవ్వగలిగామా? ఐజాక్
సార్ క్లారిటీ రాలేదు సార్, నేను అందరూ వింటున్నాను కానీ ఈ విడిచి అనే మాటకి ఎవరు క్లారిటీ చెప్పలేదు సార్.
ఎవరు క్లారిటీ చెప్పలేదట, కాబట్టి ఒకసారి మేము క్లారిటీగా చెప్పాము అన్న వాళ్ళు మళ్ళీ చెప్పండి ఆయనకు అర్థమయ్యేలాగా. ఆయన మాత్రం నాకు క్లారిటీ రాలేదని అంటున్నాడు
అన్న. విడిచి అని అంటే తల్లిదండ్రులని ఫిజికల్ గా వాళ్ళని వదిలేసేసి అట్లా కాదన్న, వాళ్ళ బాధ్యతలు నేను తీసుకుంటూనే ఇంపార్టెన్స్ ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఇప్పటిదాకా తల్లిదండ్రులు చెప్పింది విన్నారు కదా, ఇప్పుడు భార్యాభర్తలు కూర్చొని ఆలోచించి చేస్తారు వాళ్ళ నిర్ణయాల ఎంపిక ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతుందని అన్నా నేను అనుకుంటున్నా. థ్యాంక్
యూ. ఇంకేమైనా చెప్తారండి ఇక్కడ? ఐజాక్ సాటిస్ఫై కావట్లా నువ్వు చెప్పే సమాధానాలకి? మీరంతా బాగుంది, అమ్మా నాన్న చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, అవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ విడిచి అన్నాడు కదా, దాని పరిస్థితి అయితే అని అడుగుతున్నాడు ఆయన. ఏం మాట్లాడరా
అంటే అన్న, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అప్పటిదాకా అమ్మ నాన్న చెప్పింది విని నిర్ణయం తీసుకుంటాడు పురుషుడు. పెండ్లైన తర్వాత ఇప్పుడు భార్య గుర్తు సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. సో ఆ చిన్న లైన్ మనం అర్థం చేసుకుంటే బాగుంటది అనిపించింది అన్న.
యువరాజు, ఇప్పుడు భార్య భర్తలు కూడా విడిపోవచ్చని సెలవుస్తున్నారు సార్. 1 కొరింథీయులు 7:5 చదువుతాను సార్. ప్రార్థన చేయుటకు మీకు సవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికొకరు ఎడపాయకుడు అంటున్నాడు. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరముగా ఉండాలన్న సమయంలో మాత్రం ఆ విడనాడితే అని నాకు అర్థమవుతుంది సార్. ప్రైజ్ లార్.
ఏదైతే వాక్యం కొట్ చేసావో చాలా బాగుంది కానీ నీకు అంత సమర్థించే వాక్యం కాదు. అక్కడ గ్యాప్ ఇవ్వడం కొరకు చాలా లిమిటెడ్ గా మాట్లాడాడు. ప్రార్థనకు సావకాశం కలిగేటట్లుగా తప్పితే ఎడబాయొద్దు ఎడబాయొద్దు అని అంటాడు అక్కడ. ఇక్కడేమో తల్లిదండ్రులేమో విడిచి అని అంటాడు. అది కదా ప్రశ్న ఇక్కడ, అది కొంచెం ఆలోచించండి.
ఇక్కడ భార్యను అత్తుకును వారి ఇద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పినని మీరు చదవలేదా అని ఒక దానికి నాకు ఆట అనిపిస్తుంది సార్. ప్రజలు ఏక శరీరముగా ఉండాలంటే మా తల్లిదండ్రులు విడిచిపెట్టాలని, లేకపోతే ఏక శరీరంగా ఉండలేరు కదా భార్య భర్తలు. ప్రజలు
ఎందుకు ఏక శరీరంగా ఉండాలి, ఎందుకు తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, దాని వెనకాల ఉద్దేశం ఏంటి, అది ప్రశ్న.
నా బ్రదర్ ఏక శరీరం అంటే శారీరకంగా కలవడం అని అనుకుంటున్నారని నాకు అనిపించింది అన్న. కానీ ఏక శరీరం అంటే అది ఒక్కటే కాదు కదన్నా.
ఇక్కడ వ్యభిచారం అంటే దాన్ని గుర్తిస్తారు కదా మేడం, వ్యభిచారం గురించే కదా భార్యకి.
మీరు మాట్లాడుకోకూడదు, మీరు దెబ్బలాడితే నాతో దెబ్బలాడాలి. రైట్ రైట్. యాక్చువల్లీ తన సెన్స్ ఏక శరీరం అన్నప్పుడు వాళ్ళిద్దరు శారీరకంగా కలవడం కోసం అన్నట్టుగా మాట్లాడగల కారణం కూడా చెప్తున్నాడు కింద, వ్యభిచారం అన్న విషయం కూడా ఉంది కాబట్టి తన ఉద్దేశంతో ఉన్నాడు. కాదు కృపా గణజీ, దాంతో పాటు ఇంకేమున్నాయి ఏక శరీరంలో మాట్లాడితే బెటర్ గా ఉంటది. అది ఉంది, దాంతో పాటు ఇంకేమున్నాయి?
ఏక శరీరం అంటే అది ఒక్కటే కాదన్నా, ఇంకా దానికి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉన్న కవర్నెంటల్ నిబంధన సంబంధము, పెళ్లి చేసుకున్నది మొదలు చచ్చిపోయేంత వరకు నేను నిన్ను ఏ పరిస్థితుల్లో విడవను ఆ నిబంధన సంబంధం ఒకటి ఉండింది. తర్వాత వాళ్ళిద్దరు రిలేషనల్ గా ఒక యూనిట్ గా ఒక ఫ్యామిలీ బాండ్ కింద, తర్వాత ఒక ఫెయిత్ఫుల్ కమిట్మెంట్ కింద, అసలు క్లీవ్ అన్న మాట వాడారన్న, ఏ పరిస్థితిలో విడిపోని ఇద్దరు. సో ఒక్కటే కాదు, చాలా డైమెన్షన్స్ లో మనం ఇది చూస్తే, అంటే ఏక శరీరం అన్న పదానికి అర్థము అన్న.
ఒకటే కాదు, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మాకు అలాగే అర్థం కాదు, 2, 3, 4 అట్లా చెప్తే అని అర్థం అవుతుంది. అది కొంచెం మీరు ఆలోచిస్తే బాగుంటది.
ఓకే ఓకే అన్న. ఒకటి ఫిజికల్ యూనియన్ అన్న,
ఫిజికల్ యూనియన్ అది అందులో ఆలోచించేది లేదు. ఫిజికల్ యూనియన్ ఉండాలి. 2, మనం మెంటల్ యూనియన్ అంటాం. అంటే వాళ్ళు మాట్లాడుకుని చేయాలి, ఏది మాట్లాడినా, ఏదన్నా నా మటుకు నేను చేసేస్తాను అనకూడదు. ఒకరినొకరు సలహాలు తీసుకోవాలి, మాట్లాడుకోవాలి, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. తర్వాత డిసిషన్ మేకింగ్ కూడా కలిసి తీసుకోవాలి, నిర్ణయాలు కూడా కలిసి తీసుకోవాలి, మాట్లాడుకోవాలి, కలిసి ఉండాలి. ఈవెన్ కొరింది పత్రికలో రాస్తాడు, భర్తకే కాని భార్యకు తన శరీరం అధికారం లేదు. అట్లాగా ఏమంటాము, పూర్తిగా ఎదుటి వాళ్ళకి ఏమి నచ్చిందో, అట్లాగే కూర నచ్చిందా లేదా, చీర నచ్చిందా లేదా, అది కూడా అవసరం. నా భర్తకు నచ్చినట్టుగా నేను ఉండాలి, నా భార్యకు నచ్చినట్టుగా నేను ఉండాలి. ఇలా బాగాలేదండి, ఇలా బాగాలేదండి అని అంటే నా ఇష్టం, నాకు నచ్చింది అనడానికి వీల్లేదు. అట్లాగా అన్ని విషయాల్లో కూడా యూనిటీ కోసం ఈ వాక్యం రాయబడతా ఉంది అని ఆలోచించుకోవచ్చు. సమయం ఎక్కువ అవుతా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఐజాక్ కోసం ఒక మాట మాట్లాడతాను. 5వ వచనంలో, ఆ పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరంగా ఉందిరని చెప్పిన మాట ఇక్కడ ఏమి, నేను నా అభిప్రాయం మీరు ఆలోచించాలి. హత్తుకోవాలి అన్నదేమి నియమం కాదు, హత్తుకోవాలి అన్నదేమి నియమం కాదు. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి విడవాలి అన్నది కూడా అదే నియమం కాదు, అది జరుగుతుంది అని అక్కడ అబ్బమ్మను చూడగానే ఆదాము గారు చూపించిన స్పందనకు ఆదికాండలో రాయబడ్డ మాట. సో దాన్ని విడిచి హత్తుకుంటారు అన్న మాట దగ్గర చాలాసార్లు ఈ ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఏమంటారంటే, భార్య భర్తల మధ్యలోకి అమ్మ నాన్న ఊరకునే ప్రతిదానికి రావద్దు, అత్త మామలు కూడా రావద్దు. వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు పడతారు, వాళ్ళు సరి చేసుకుంటారు, వాళ్ళు గ్రో అవనివ్వండి. వాళ్ళ నిర్ణయాల్లో కూడా మాకు చెప్పి చేయాలి కదరా, మాకు చెప్పి చేశారా అనొద్దు. వాళ్ళిద్దరు మాత్రం చెప్పి చేసుకోవాలి, వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. మీరు ప్రతిదానికి కాలు ఏలి పెట్టొద్దు వాళ్ళ మధ్యలో అని కౌన్సిలర్స్ అంటారు. దానివల్ల కుటుంబాలు పాడైపోతాయి అంటారు. సో ఏక శరీరం ఫిజికల్ గా ఒక ఇంట్లో ఉండడం వెనకాల ఉద్దేశం అది, ఏక మనసు అన్ని విషయాలు చెప్పి చేసుకోవడం వెనకాల ఉద్దేశం అది. కాబట్టి ఈ విడిచి అన్న మాట దగ్గర ఒకే ఇంట్లో ఉంచండి, మర్చిపోవద్దు, దూరం చేయొద్దు అన్న మాట అన్ని మాటలు బాగున్నాయి గాని ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఉండాల్సిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పెళ్ళైన కొత్తలో ఏమైనా పిల్లలకి తెలియదు అని ఏమైనా మీరు అడిగి వాళ్ళు ఓకే మాకు హెల్ప్ చేయండి అని అంటే, మిమ్మల్ని ఏమైనా సలహాలు అడిగితే చేయండి. అంతే తప్ప ఇంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు కోపంగా ఉన్నారు, ఏం తింటున్నారు, ఎట్లా ఉన్నారు, అన్నిట్లో జోక్యం చేసుకోవద్దు. దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది అని పెద్దలు అంటారు. ఆ విడిచి అన్న మాట కూడా మంచి మీనింగ్ ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఐజాక్
సార్, ప్రైజ్ సార్, ముందుకెళ్దాం సార్. కాకపోతే నాకు కొంచెం ఒక అర్థమైంది సార్, విడిచి అంటే పరిస్థితులను బట్టి కుటుంబంలో సమాధానం లేకపోతే సెపరేట్ గా ఉండొచ్చు అని కూడా నేను అర్థం చేసుకున్నాను సార్. 2వది, అట్లాగే కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు ఉండాలంటే మన తమ్ముడు మనకు అన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ పెడితే కుటుంబం సరిపోదు కదా సార్. అలాగనుకని మన తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఫ్యామిలీ పెడితే అందరూ ఎక్కువ అయిపోతారు, భారం పడిపోతుంది, మనశ్శాంతి ఉండదు. కొంతవాటికి ఈ విడిచి అనే మాటని ఇలా కూడా వాడుకోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను సార్. అట్లాంటి బాధ్యతలు మర్చిపోం కదా ఉద్యోగరీత్యా.
బాగుంది. ఇప్పుడు ఆ విడిచి అన్న మాట దగ్గర ఎలా అనుకోవచ్చు, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి కదండి అని అనొచ్చు. ఉమ్మడి కుటుంబంగా ఉన్నా ఎవరి గది వాళ్ళకు ఉండాలి, ఎవరు ప్రవేశం వాళ్ళకు ఉండాలి, కలిసి భోజనం చేసినా కలిసి మాట్లాడుకుంటున్నా మళ్ళా విడివిడిగా ఉండే పరిస్థితులు ఉండాలి. కొన్ని పెద్ద కుటుంబాలు చూస్తాం, వాళ్ళు కనీసం భార్యాభర్తలోకి సెపరేట్ రూమ్ అంటూ ఉండదు, అందరూ ఆరు బయటనే పడుకుంటారు. సెపరేట్ గా ఒకరు కలిసి ఉన్నా సరే ఆ ప్రవేశిని మాత్రం మనం కిల్ చేయడానికి లేదు అన్నది నా భావన. ఆ ప్రవేశీ కూడా ఉండాలి, కలిసి కూడా ఉండాలి. ఇందాక యువరాజ్ చెప్పిన మాట ఎంత బాగుందో, కలిసి ఒకే ఇంట్లో ఉంటారు కానీ భార్య భర్తలకు ఉండాల్సిన ప్రవేశి వాళ్ళకు ఉండాలి. వాళ్ళు మాట్లాడుకునే దగ్గర వాళ్ళు మాట్లాడుకోవాలి, వీళ్ళు ప్రతి దానికి జోక్యం చేసుకోకూడదు. అలాగని చెప్పి విడిచి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా వేరే కాపురం పెట్టేయాల్సిన అవసరం లేదు. ఆ మాట కూడా బాగున్నాయి. రైట్, ముందుకెళ్తా ఉన్నాను. ఏమైనా డౌట్లు ఉంటే ఆపండి, లేకపోతే ముందుకెళ్దాం. ఇంకేమైనా 3, 4, 5 వచ్చినాలో మాట్లాడే ఉన్నాయా? ఇక్కడ ఎఫ్రాయిము అంటాడు, బాగుంది. వివాహం తర్వాత భర్త తన తల్లిదండ్రులపై ఆధారపడడం లేదా వారి నిర్ణయాల మీదనే ఎక్కువగా ఆధారపడడం మాని తన భార్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అది జనరల్ గా భారతీయులకు ఉన్న కల్చర్ ఏంటంటే పిల్లం మాట వినకూడదు, అసలు వినకూడదు. అది పల్లెటూళ్ళలో నూరు పోస్తా ఉన్నారు. అది బిబ్లికల్ ప్రిన్సిపల్ కి అగనిస్ట్. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఇద్దరు ఏకీభవించాలి, ఇద్దరు మాట్లాడుకునే చేయాలి. పిల్లం మాట వింటున్నావురా అని చెప్పేసి కొంతమంది ఈ పెద్దోళ్ళు ముసలోళ్ళు అంటా ఉంటారు, అది సాతాను మాటలు. పిల్లం మాట వినాలి, భర్త మాట వినాలి, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. ఇందులో మీరు చిమీరి కాలు వేలు పెట్టకూడదు. మిమ్మల్ని అడిగితే తప్ప మీరు జోక్యం చేసుకోకూడదు. అది నేను చెప్తున్న మాట కాదు, ఫ్యామిలీ కౌన్సిలర్ చెప్తారు, వాళ్ళ మాటలు మీ ముందు పెడుతున్నాను. సరే, ముందుకెళ్దాం. ఇంకేమైనా మాట్లాడదంటే మాట్లాడండి. రాజా రమేష్ అంటాడు, కొత్త కుటుంబం తమ సొంత కాపురాన్ని ఆర్థిక బాధ్యతలను స్వీకరించటం అంటే ప్రతి చిన్న నిర్ణయానికి తల్లిదండ్రులపైన ఆధారపడకుండా ఉండటం. ప్రతి దానికి అమ్మా నాన్న అడుగుతానంటే ఇంకెప్పటికీ ఎదగం, ఇంకెప్పటికీ ఎదగం. ఇలా అందాం మామూలుగా, పెళ్లి కావడానికి ముందు భోజనం చేసిన ప్రతిసారి అమ్మ కొంగుతో మూతుడుచుకుంటాడు, అది బాగానే ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు భార్య కొంగుతో మూతుడుచుకుంటున్నాడు, ఇక అమ్మకి కాలిపోతా ఉంటది. కాలిపోయినా సరే బైబిల్ నియమం, భార్య భర్తలు అలాగే ఉంటారు. ఇక మీరు అది అర్థం చేసుకుని అక్కడ వాక్యం చెప్పింది అని అర్థం చేసుకుంటే బాగుంటది. ఇక్కడ గ్రేస్ సిస్టర్ ఒక ప్రశ్న అడుగుతున్నారు, అదేమని కొంచెం ఆలోచించాల్సిందే, అవసరం కూడా అనిపించింది. ఇది పెళ్లి కాకపోయినా సందీప్ గారికి ఎంత బాగా ఫ్యామిలీ విషయాలు అర్థమవుతున్నాయంటే అది మెసేజ్ చదివితే మీకు అర్థమవుతుంది. ఎన్ని చెప్పినా లాస్ట్ కి భార్య మాటే వింటారు సార్, లేకపోతే భార్య మాటే వినాలి సార్. పెళ్లి కాకపోయినా ఎంత వివాహ జ్ఞానం ఉందో, అనుభవ జ్ఞానంలా ఉంది. సరే, ప్రశ్న గ్రేస్ సిస్టర్ అడుగుతా ఉన్నారు, పిల్లలు లేకపోతే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చా? అది ప్రశ్న. నీ వాక్యం కృపా, నువ్వేనా మాట్లాడతావా?
చేసుకోవద్దన్నా, బైబిల్ చెప్పిన కారణం అది దాన్ని బేస్ చేస్తే చేసుకోవద్దు.
బైబిల్ ఏ కారణం చేత కూడా అనుమతించలేదు, పిల్లలు లేరు అన్న కారణం చేత కూడా వేరే పిల్లకి వెళ్ళడానికి కుదరదు అని తను అంటుంది. బాగుంది.
ప్రజలా సార్,
యువరాజ్ గారు,
పిల్లలు లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పిల్లలు లేకపోతే, ఇలా బైబిల్ ఒక చోట ఉంది సార్ ఆ వాక్యం నాకు దొరకలేదు. 5 మందిని పెళ్లి చేసుకుంటూ పిల్లలు లేదని 5 మందిని మారిస్తే 5 మంది చనిపోతారు, ఈ లోక సంబంధంగానే ఏదో ఉంది సార్, అది నాకు వాక్యం దొరకలేదు. ఆ రెండో పెళ్లి కూడా పిల్లలు లేకపోతే అప్పుడు ఏం చేస్తా?
నువ్వు 19 అధ్యాయంలో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన పనుల అధ్యాయం కిందకి వెళ్తా. మన 19 అధ్యాయంలో ఉన్నాం, 19 అధ్యాయంలోని 22 అధ్యాయం 23లో ఉంది. చెప్పు నీ పాయింట్ చెప్పు. యువరాజు గారు,
అదే సార్, పెళ్లి పిల్లలు లేకపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు అన్నప్పుడు, రెండో పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు లేకపోతే అని ఒక ఇది అన్నారు.
ఇప్పుడు ఏమంటావు, రెండో పెళ్లి పిల్లలు లేకపోతే చేసుకోమంటావు వద్దంటావా?
వద్దు సార్, ఇంకా అంతే. భార్యని అత్తుకోవాలని దేవుడు చెప్పాడు కదా, భార్యను అత్తుకుని జీవించాలని జీవితాన్ని అది ఇది కదా. అందునమ్ము సార్.
అంటే నువ్వేదో రెండో పెళ్లి చేసుకుంటే అప్పుడు పిల్లలు లేకపోతే మూడో పెళ్లి చేసుకోమంటారా అన్నట్టుగా మాట్లాడుతున్నాగా అనిపించింది. వద్దు, పిల్లలు లేకపోయినా రెండో పెళ్లి జోలికి వెళ్ళొద్దు అని అంటాడు. బాగుంది నీ ఆలోచన, ముందుకెళ్తున్నామండి. మీరు చక్కగా ఆలోచించగలుగుతున్నారు అవసరమైన విషయాలు. అల్లు రోజు గారు చక్కటి సలహా చెప్పారు. ఎంత మంచి సలహా అంటే, పెంచుకోండి పిల్లలు లేకపోతే, కడుపుని పుట్టకపోతే లోకంలో చాలా మంది పిల్లలు ఉన్నారు, పెంచుకొని చక్కగా చూసుకోండి అని అంటారు. చాలా బాగుంది. బాగుంది. పుష్పవేణి గారు కూడా పెంచుకోండి అన్నారు. రైట్. ఆ సంతానం కలిగినా లేకపోయినా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఆ పెళ్లి ప్రమాణాలు మాకు మన పెళ్లి అర్థమైనట్లుగానే చెప్పిస్తారు. ఏ పరిస్థితిలోనైనా చివరి వరకు మరణం మమ్మల్ని వేరు చేసే వరకు కలిసే ఉంటాం. అది దేవుని సన్నిధిలో సంఘం ఎదుట బైబిల్ మీద చేసే ప్రమాణాలు, వాటి అర్థం ఏంటని చెప్పేసి అంటున్నారు. బాగుంది. రైట్, ముందుకెళ్దాం మరి. ఈ వాక్య భాగాలు ఇంకేం లేవని భావిస్తా ఉన్నాను. తర్వాత నెక్స్ట్ పోర్షన్ వచ్చి సుసన్ 6-7 వచ్చినారు.
నేను ఒక నేను స్టడీ చేసిన నుంచి 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ నేను
తను క్లారిటీతో ఉన్నారు. ఎవరికైనా డౌట్లు ఉంటే వాళ్ళు అలాగా అడిగితే చెప్తారు. తర్వాత ఇజ్రాయెల్ నరేష్ అంటాడు, అబ్రహాం 2 పెళ్లి పిల్లలు లేరు కాబట్టి చేసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవులు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు సార్, మరి అబ్రహాం విశ్వాసులకు తండ్రి మాదిరి, ఆయన మాదిరే కదా అని చెప్పేసి అంటున్నాడు. దీనికి ఏదో 2 పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నట్టుంది. ఏమైనా సమాధానం చెప్తారా? కృప, నీ వాక్య భాగం
అన్న. అబ్రహాం గారు 2 పెళ్లి షారాయ్ చనిపోయాక చేసుకున్నారన్న కేతురానే.
అవునా? ఓ, ఇను అనేది ఎవరు ఇస్మాయిల్ మాదర్ ఎవరు ఆగరు కోసం మాట్లాడటం లేదు. నువ్వు ఆగర్ కోసం మాట్లాడటం లేదు.
ఖాగర్ని పెళ్లి చేసుకోలేదు గారన్న.
ఆగర్ని పెళ్లి చేసుకోలేదు, కేతురాని పెళ్లి చేసుకున్నా చనిపోయిన తర్వాత చేసుకున్నాడు. కాబట్టి ఏమంటారు, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా 2 సెటప్ పెట్టొచ్చారంటావు ఏంటి?
కాదన్న, అబ్రహాం గారు అది ఇష్టపూర్వకంగా చేయలేదు. ఆయన మనం చేసుకోకూడదు పెళ్లి అని అంటే చేసుకోకూడదు అని అన్న అర్థము.
ఓకే, నేను చెప్పగల సలహా ఏంటంటే, మీరు పాత నిబంధన చరిత్ర అంటే హిస్టరీ వేరు, టీచింగ్ వేరు. హిస్టరీలో తప్పులు జరిగాయి, పొరపాట్లు జరిగాయి, దేవుడు దాన్ని అంగీకరించలేదు కూడా. టీచింగ్ లో ఎక్కడ మనకు అనుమతి లేదు. మోర్ ఓవర్ కొత్త నిబంధన గ్రంథంలో ఏసఐ బోధలు, అపోస్తుల బోధలు ఎక్కడైనా స్కోప్ ఉంటే మీరు ఆ లూప్ హోల్స్ వాడుకోండి. కానీ ఎక్కడో ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ టీచింగ్ అవదు. ఆ టీచింగ్ వేరు, ఈవెంట్ వేరు. ఈవెంట్ లో నుంచి మీరు టీచింగ్ తీసుకోవడానికి వీలు లేదు. ఓకే, ఇమానుయేల్ అంటాడు, అబ్రహాం గారి టైంలో అలా చేసుకోకూడదని లేదు, ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు క్లారిటీ ఉంది, ఏ కారణం చేత కూడా అలా చేసుకోకూడదు అని ఉన్నది కాబట్టి. అందుకే నేను అంటాను, ఎప్పుడైనా కొత్త నిబంధన వెలుగులోనే పాత నిబంధన చూడండి. కొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన చూస్తే బాగుంటుంది. రెండు, ఆర్ఐటీలో నేర్పించిన మంచి మాట ఏంటంటే, ఈవెంట్ లో నుంచి మీరు ప్రిన్సిపల్స్ తీసుకోవద్దు. ఈవెంట్ జరిగిందంటే అలాగా, కానీ అలా జరగాలి, అలా చెయ్యాలి అన్న టీచింగ్ ఉంటే తీసుకోండి. అది ఇది మనం ఆలోచించగలిగితే బాగుంటది.
సార్, చిన్న మాట యాడ్
చేస్తాను
సార్. ఇక్కడ అబ్రహాము ఆగర్ని చేసుకున్నాడు అంటే అక్కడ దేవుని చిత్తం లేదు సార్, సొంత ఆలోచన. దావీది కూడా మేకాలకు పిల్లలు లేకపోతే బెస్ట్ బెన్ ఉంచుకున్నట్టు చూస్తాము. ఇవన్నీ మీరు సొంత ఆలోచన సార్, దేవుడైతే అంగీకరించలేదు మీరు చెప్పినట్టుగా.
ఇవి వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు. అది దేవుడు వాటిని అంగీకరించినట్టుగా మనం చూడలేము. కొత్త నిబంధనలో ఎట్టి పరిస్థితులు అనుమతులు లేవు కాబట్టి కొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన చూస్తే మీకు అన్ని విషయాలు క్లారిటీ వస్తుంది. మోర్ ఓవర్ అక్కడ ఏమంటారంటే, ఈవిడ సారా ఆవిడే హాగర్ దగ్గర పంపించింది, ఆవిడ పంపించింది కాబట్టి ఈయన వెళ్ళాడు కాబట్టి దాన్ని మనం కరెక్టే అని అనడానికి కూడా వీల్లేదు. దాన్ని కూడా మనం సమర్థించలేం, దాన్ని అర్థం చేసుకోవటం బాగుంటది. ముందుకెళ్తా ఉన్నాను. నెక్స్ట్ సుసన్న 6-7 వచ్చినారు. తాను క్లారిటీతో ఉంది, ప్రశ్నలు అడిగితే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది, ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు. 6-7 వచ్చినారు. ఏమైనా ఉన్నాయి? ఏమి లేకపోతే లేవండి, మా క్లారిటీ ఉందని చెప్పొచ్చండి. ముందుకెళ్ళిపోదాం.
సార్, ఒక చిన్న ప్రశ్న సార్. వారిద్దరూ శరీరంగా ఉన్నారు అన్నారు సార్, ఇది ఒక క్రైస్తవ వివాహానికి వర్తిస్తుందా, హైందవ ముస్లిం వాళ్ళందరికి వర్తిస్తుందా? వాళ్ళ వివాహం అయినా కానీ దేవుడి వారిని జతపరిచినట్టుగా మనం ఈ వచనం ప్రకారం యాక్సెప్ట్ చేయొచ్చా సార్? అన్ని అన్ని కులాల్లో అనేది దేవుడు
జతపరిచిన అన్న మాటని ఇది విశ్వాసులకే అప్లై చేద్దామా, అందరికి కూడా వర్తిస్తుంది అని అడుగుతున్నాడు సుసన్న. నీ అభిప్రాయం?
అన్నా అక్కడ వచనంలోనే ఆది నుంచి ఉందన్నా. ఇప్పుడు మనం క్రైస్తవులు అన్యులు అన్న తేడా ఇప్పుడు ఉండుందేమో, కానీ ఆది నుంచి అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడే అది ఉంది కాబట్టి అట్లా అనుకోకూడదు అన్న. అందరికీ ఉంటది ఆది, వర్తిస్తుంది అన్నది నా అభిప్రాయం అన్నా.
రైట్, అందరికి వర్తిస్తుంది క్రైస్తవులు. అది బాగుందమ్మా, నీ మాట బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారండి ఈ పాయింట్ మీద? ఇంకొకరు మాట్లాడితే మనకు క్లారిటీ ఉంటుంది. సుసన్న అభిప్రాయం చెప్పింది, ఇంకెవరైనా మాట్లాడతారా?
సిస్టర్ చెప్పింది ఏకీభవిస్తున్నాం సార్.
లేయల్ సిస్టర్ ఏకీభవిస్తా ఉన్నారు, బాగుంది. దేవుడి జతపరిచిన వారిని అన్న మాట దగ్గర వివాహాలన్నీ ఇక్కడ ఇక్కడ ఒక మాట అంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. దేవుడి జతపరచడం అంటే పక్కటి ఎముకను దేవుడే సిద్ధపరుస్తాడు అంటారు. అట్లా తీసుకొచ్చండి, అంటే ప్రతి వివాహం కూడా దేవుడే ఏర్పరిచాడు, దేవుడే జతపరిచాడు అనే మనం తీసుకోవాలంటారా ఈ వాక్యాన్ని బట్టి? సుసన్న
అన్నా, ప్రతి వివాహాన్ని దేవుడే అంటే పక్కటెముకు నుంచి తీసి పక్కన పెట్టాడు అన్నట్టుగా అయితే నేను తీసుకోవట్లే అన్నా. నా అభిప్రాయం అయితే మన చిత్తం కూడా అందులో ఉంటది అన్నా, మనల్ని ఏమి రోబోట్ లాగా చేయలేదు దేవుడు.
మరి ఆది నుంచి ముస్లింస్ హైందవులు అందరు పెళ్లిళ్ళు ఇంతే దేవుడే జతపరచాడు అని చెప్పారు ముందు, ఏదో మళ్ళీ ఇప్పుడేమో కాదంటున్నారు? ఏదో కొంచెం
విషయంలో వేరు చేయకూడదు అన్న విషయంలో చెప్పానన్నా. దేవుడు జతపరిచారంటే వాళ్ళని విడదీసే విషయంలో మనం చేయకూడదు, ఎందుకంటే అది ఆ వివాహ బంధాన్ని పెట్టింది దేవుడు. వివాహం చేసేసుకున్నారు వాళ్ళు, ఆ బంధాన్ని మనం కాదు అని అనకూడదు, మనకి అధికారం లేదు అన్నది నా అభిప్రాయం అన్నా.
ఎవరో మాట్లాడతారా? కొంత కాంట్రడిక్షన్ ఉంది. దేవుడు అందరినీ జతపరుస్తాడు, అన్ని మతాల వారు కూడా దీనికిందుకే వస్తారు అని మాట మాట్లాడుతున్నావు. అలాగంటే ప్రతి పెళ్లి సంబంధంలో కూడా అబ్బాయిని అమ్మాయిని దేవుడే ఏర్పాటు చేశాడా, అట్లాగే జరుగుతున్నాయా అది కూడా ఆలోచించాలి. ఇంకొకరు ఏం మాట్లాడతారా?
హెబ్రీ 13:4 వివాహము అన్ని విషయంలో ఘనమైనదే.
బాగుంది, వాక్యం ఉంది. మీరేమంటారు?
నేనంటున్నాను అందరికి వర్తిస్తుంది అని అంటున్నాను సార్. క్రైస్తవులకే కాదు అన్యులకి అందరికీ వర్తిస్తుంది. వివాహం అనేది అందరికీ దేవుడు పరలోకంలోనే వాళ్ళకి జతపరిచారని ఉంది.
మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్
అంటారు.
ప్రతి ఒక్కరికి పక్కటే ముందు దేవుడే సిద్ధం చేశాడు అని కూడా అంటుంది. అందుకోసం అడుగుతున్నాను, మాట్లాడండి. రూపాగణి
అన్నా, నేను కాదంటానన్నా, ఎందుకంటే ప్రవ్వేతలో ఉన్న వాళ్ళకి ప్రభు నిర్ణయంలో ఉన్న వివాహం పార్ట్నర్ కూడా అర్థం కారు కదన్నా, అది వాళ్ళ సొంత ఎంపికలు. కానీ ప్రభువుని తెలిసిన నాకు నా వివాహ ఎంపిక, నేను ఎలాంటి ఎంపిక తీసుకోవాలో ప్రభు నాకు వాక్యం ద్వారా చెప్తారు కాబట్టి ఇక్కడ నేను ఆయన చిత్తాన్ని వెతుకొచ్చు. వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి దేవుడే తెలియనప్పుడు దేవుడి చిత్తం చూడలేరు కదన్నా, సో నేను కాదంటాను.
సో నాకున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏలియాకి పక్కడెముకని ఎక్కడ పెట్టుంటాడు, ఎలీషాకి పక్కడెముకని ఎక్కడ పెట్టుంటాడు, బాప్తిస్మిత యోహాను యొక్క పక్కటెముకి ఏమైపోయింది? అది నా ప్రశ్న. కొంచెం మీరు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. యేసయ్య కూడా మాదిరి, ఆయన పక్కటెముకి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైనా మాట్లాడతారా?
అంటే పెళ్లి చేసుకోవాలి అంటే పురుషుడు ఒక్కడే ఉండడం మంచిది కాదు, పెళ్లి చేసుకుంటే మంచిదని ప్రభువును ఆదిలో ఆయన అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కానీ నేను ప్రభు కొరకు ఒంటరిగా ఉంటా అంటే అది ప్రభు దాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తారన్నా, లేదు నువ్వు చేసుకోవాల్సింది అని మాత్రం ఫోర్స్ చేయరు. ఉండగలిగితే మంచిది, ఉండలేకపోతే చేసుకోండి.
మొదటి కొరింది పత్రిక 7వ అధ్యాయంలో వివాహం చేసుకోకుండా ఉంటే మరీ మంచిది, పెళ్లి చేయని వాడు మరీ బాగుగా ప్రవర్తిస్తున్నాడు అన్న మాటలు కూడా మనం ఆలోచించాలి. పౌలు భక్తులు అంటాడు, మనుషులందరూ నాలాగే ఉండాలి అంటాడు. అందుకోసం మీరు దయచేసి ఇక్కడ నా ఒపీనియన్, నేను మళ్ళీ సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ దాపేస్తాను, వచ్చే రేపు మొత్తం కంప్లీట్ చేద్దాం, రేపు ఇంకా ఈ అవగాహనతో చదువుకుని వద్దాం. ఇక్కడ నేనేమంటానంటే, వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు, భార్య వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ ఆ ఇద్దరిని స్పౌసెస్ ని భార్య భర్తలను అన్నది దేవుని ఏర్పాటులో వీళ్ళిద్దరూ ఉన్నారు అన్నది మరీ మనం కనిపెట్టుకొని ఉంటే ముఖం ముఖం చూసి అబ్బా మేడు పరిచేద అని మాట్లాడొచ్చు కాక. తర్వాత పెళ్ళై కొంతకాలం వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకటే బాట ఒకటే మాట అనొచ్చు కాక. కానీ ఇన్ జనరల్ గా నేను భావించేది, వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుడు రెండో వివాహానికి అవకాశం ఇవ్వలేదు, ఊరికినే మాటికి మాటికి వెళ్ళిపోతాను విడిపోతాను అనడానికి కూడా వీల్లేదు అన్న అవగాహనతో ఎంటర్ అవ్వాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈవెన్ భార్యాభర్తలు వేరువేరు కల్చర్ లోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ అర్థం చేసుకునే ఆ కొంత సమయాన్ని కూడా ట్రైనింగ్ పీరియడ్ లాగా దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు, నాలో కోపం తగ్గించడానికి, నాలో సహనం పెంచడానికి, నాలో ప్రేమను పెంచడానికి, నన్ను ఇంకా వంచడానికి ఇలాంటి వివాహంలో తీసుకొచ్చాడు, ఇది కూడా నా మేలు కొరకే అని తీసుకోవాలి తప్ప, నేను ఏమైనా దేవుని ఏర్పాటును తప్పిపోయి పెళ్లి చేసుకున్నానా, నా పక్కటెముకి ఏమైనా మిస్ అయిపోయిందా, నేను నా పక్కటెముకు చేరుకోలేకపోయానా అని ఆలోచించడం అది వాక్యానుసారం కాదు అని అన్నది నా భావన. నా భావనతో మీకేమైనా వ్యతిరేకతలు ఉంటే మీరు అడగచ్చు.
సార్ మీరు చెప్పింది అంగీకరిస్తున్నాను సార్, చిన్న పాయింట్ యాడ్
చేస్తున్నాను.
సార్ నేను విన్నది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఏ కులం ఏ మతంలో వివాహం జరిగినా దాన్ని అయితే దేవుడు ఆమోదిస్తున్నాడు సార్. మన దేవుడు వాళ్ళిద్దరిని ఆమోదించేసి వాళ్ళిద్దరిని జత చేసేస్తున్నాడు సార్, ఏ మతంలో జరిగినా.
వివాహం దేవుడి సిస్టమ్ కాబట్టి ఆ సిస్టమ్ లోకి ఎవరు ప్రవేశించినా అది వివాహమే. ఆ ప్రవేశించిన వాళ్ళకి ఏ నియమాలు వర్తిస్తాయి, ఏ నియమాలు ఇక విడిపోకూడదు, భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడాలి, ఆ నియమాలకు లోబడతా ఉంటే ఏ వివాహానైనా దేవుడు దీవిస్తాడు. అది నా భావన. ఐజాక్ తను ఆమోదించాడు. ఏమైనా ఉంటే మాట్లాడండి, ఏమీ లేకపోతే ఇక్కడ తాపేసి రేపటికి సిద్ధపడదాం. రైట్, ఏమీ లేవని అర్థమవుతా ఉంది, సమయం అయింది కాబట్టి ఇక్కడతో బైబిల్ స్టడీ ఆపుతా ఉన్నా, రేపు మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. ప్రేమ వివాహాలు కోసం మాట్లాడుతున్నారు, ప్రేమ వివాహాలు కరెక్టా కాదా అన్న మాటలు కూడా వస్తున్నాయి. నేనేమంటానంటే, ప్రేమ వివాహాలు తప్పకుండా తప్పవు, కానీ మ్యారేజ్ కు ముందు మాత్రం వాళ్ళు బౌండరీస్ దాటితే మాత్రం తప్పవుతుంది, దాన్ని ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్రేమ వివాహాల్లో బౌండరీస్ దాటడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ప్రమాదం. ఆ ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ మనం సమర్థించలేం. అంతే తప్ప ప్రేమించుకోవడం, శత్రువును కూడా ప్రేమించాలి, ప్రేమించే కాడ అభ్యంతరాలు లేవు, కానీ ప్రేమ వివాహాల్లో ప్రమాదాలు ఉన్నాయి అని నా వ్యక్తిగత భావన. రైట్, ముగించుకుందాం. ఎవరైనా స్టడీ టీమ్ లోంచి ఒక సమయం తీసుకొని ప్రార్థన చేస్తే మనం ముగించుకొని రేపటి బైబిల్ స్టడీకి సిద్ధపడదాం.
వందనాలు సార్.
ఎస్ అమ్మా, తీసుకోండి రేఖ.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగల రక్షక, ప్రేమ స్వరూపైన మా దేవ, మీకే కృతజ్ఞస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం దేవ. మీ అమూల్యమైన ఘనమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధానంలో గడిపే కృపను మాకు అనుగ్రహించారు, అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఇదిగోనైనా మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో ప్రభా ధ్యానించడానికి, ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభా ధ్యానించడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ తండ్రి ప్రభా మా యొక్క సొంత వాక్యాల్లో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించే మహాకృపను ప్రభా గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించారు, అందుని బట్టి స్తోత్రాలు. మాకు తెలియనటువంటి అనేక విషయాలను తెలుసుకుని ప్రభా మా వ్యక్తిగత జీవితంలోనూ ప్రభా మరొకరికి చెప్పుకుంటున్నాం ప్రభా, మీరు సహాయం దయచేస్తూ ఉన్నారు, అందుని బట్టి స్తోత్రములు. ఇదిగోనైనా నడిపించిన సారిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు. ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. రేపటి దినం జరగబోయే బైబిల్ స్టడీలో కూడా ప్రభా ప్రతి ఒక్కరు పాల్గొని ప్రభా మీ సహాయం పొందుకోవడానికి, ప్రతి ఒక్క వాక్యం ధ్యానించడానికి మీరు సహాయం దయచేయగలరని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఒక్కరికి ఆరాధిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు సార్.
వందనాలమ్మా. స్టడీ టీమ్ కు వందనాలు, పార్టిసిపెంట్స్ కు వందనాలు. రేపటి దినం కొరకు సిద్ధపడదాం. తిరిగి సమయాన్ని ప్రార్థన కొరకు అధ్యక్షులకు అప్పచెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
రైట్ సార్ అండి, సరే.